ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమ తత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధి సనాతన సారథి సుందర రూపిణం
మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడైన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాడు మనతో పాటు మన స్టూడియోలో చెన్నై వాస్తవ్యులైన డాక్టర్ లక్ష్మీ సురేష్ కుమార్ గారు వచ్చి ఉన్నారు. వారితో ముచ్చటిస్తూ వారి అనుభవాలను, సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మి గారు, ముందుగా అసలు స్వామివారి ఆవరణలోకి ఏ విధంగా వచ్చారు, స్వామి గురించి ఎలా తెలుసుకున్నారు, ఆ విషయాలు మాతో పంచుకుంటారా?
స్వామిని గురించి ముందరే విని ఉన్నాను, కానీ ప్రత్యక్షానుభవం పరోక్షానుభవం లేదు. 1970 మహర్నవమి నాడు మొట్టమొదట ప్రశాంత నిలయం రావడం జరిగింది. అది కూడా నా ప్రయత్నం లేకుండా, నా కలలో కొన్ని డేట్స్ స్వామి సత్యసాయి సత్యసాయి అని ఒక హ్యాండ్ రైటింగ్ అలా నా కల్లో కనిపించింది అంతే. దాని యొక్క విశేషం ఏమిటని కూడా నాకు అసలు తెలియలేదు. అక్టోబర్ 8, 9, 10 అని రాసింది, అంతకంటే ఇంకేమీ లేదు. ఒట్టినే ఆ సత్యసాయి ఆ లెటర్స్ చూశాను. తర్వాత మొన్నాడు నాకు ఒక టెలిఫోన్ వచ్చింది. వారందరూ స్వామి భక్తులు, అందు ముందర వాళ్ళని నాకు తెలుసు, కాని నాకెక్కువ భక్తి శ్రద్దలు స్వామి అందు అప్పటికి లేవు. కానీ స్వామి భక్తులు మా ఇంటికి రావడం, నాతో ముచ్చరించడం, ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, మేము దసరా ఉత్సవాలకి ప్రశాంత నిలయం పెడుతున్నాం, మీ పర్మిషన్ లేకుండానే మిమ్మల్ని కూడా బస్సులో తీసుకెళ్లిపోతున్నాం, మన్నాడు మీ హాస్పిటల్ కి డైరెక్ట్ గా బస్ తీసుకొచ్చేస్తున్నాం అని అలా డైరెక్ట్ గానే చెప్పేశారు. నేను అసలు ప్రిపేర్డ్ గా లేను, నేను సెలవు తీసుకోవాలి, ఏమీ లేదు, నాకేం వెళ్లాలన్న భావన లేదు. అయినా వీళ్ళందరూ చెప్పడం వల్ల నేను వెళ్లి, అప్పుడు మా సూపీరియర్ ఆఫీసర్ సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఆయన వెళ్లి అడిగాను, ఇలాగ నాకు దానితే ఉంది పర్వాలేదు, వెంటనే పర్మిషన్ ఇచ్చాడు ఆయన. సో అలా వీళ్లతో పాటు బస్సులో ఎక్కి మొట్టమొదటిసారి ప్రశాంత నిలయం వచ్చాను. మహాత్మవమి నాడు వచ్చాను, వచ్చిన వెంటనే స్వామి దర్శనం జరిగింది.
అసలు స్వామి గురించి మీరు ఎప్పుడు ఎలా విన్నారో ఆ విషయం చెప్తారా?
స్వామిని గురించి వినడము అంటే చాలా చిన్న వయసులో విన్నాను. డాక్టర్ బాలమురళీకృష్ణ గారు ప్రశాంతి నిలయం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కచేరీ చేశారట, స్వామి ప్రత్యేకంగా పిలిపించి ఆయన చేత పాడించారని ఆయనే చెప్పారు నాకు. వాళ్ళు మాకు బాగా కుటుంబ ఫ్రెండ్స్. ఒక మాట, మేము జస్ట్ మేము యూజువల్ గా ఉత్తరప్రదేశ్ లో ఉండేవాళ్ళం మా నాన్నగారి మూలంగా. మేము మాట సౌత్ కు వచ్చినప్పుడు, సౌత్ టూర్కి వెళ్ళినప్పుడు వీళ్ళింట్లో దిగాం బాలమురళి గారింట్లో. ఆయన చెప్పారు మాకు, ఇలా నేను పాడాను సత్య సాయిబాబా వారి ప్రశాంతి నిలయం ఇనాగ్రేషన్ కి, ఆయన నాకేదో నవరత్నాలు పెట్టిన ఉంగరం ఇచ్చారని చూపించారు. అది మొట్టమొదటిసారి నాకు బాబాని గురించి తెలియడం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంక మళ్లీ ఏమీ దాని గురించి ఆలోచన లేదు, విననూ లేదు. కానీ తర్వాత ఓ చిన్న విషయం జరిగింది. మా పెన్తండ్రి గారు, ఆయన కూడా పెద్ద డాక్టరు, ఆయన హాస్పిటల్లో ఆయన నేనే పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఎక్కువగా పెద్దమ్మ వారిని గురించి రీసెర్చ్ లో డబ్ల్యూహెచ్ఓ సహకరణంతో మేము కొంత వర్క్ చేశాం. ఆయనకి ఓ మాట హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన బ్యాంకాక్ లోనూ ఎక్కడికో వెళ్లి కాన్ఫరెన్స్ లో మాట్లాడాలి. ఆయనకి ఒళ్ళు సుస్థిగా ఉంది, వెళ్లలేరు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్, ఎలాగా చాలా పెద్ద కాన్ఫరెన్స్ అది. అప్పుడు స్వామిని గురించి విన్నారు. ఏమిటో నాకే తెలియదు, స్వామికి ఉత్తరం రాయడానికి సాహసించలేదు, కస్తూరి గారికి ఉత్తరం రాశాను. ఇలాగా ఇది 1970. ఇలాగా మా పింతండ్రి చాలా పెద్ద పేరున్నవాడు, డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్డ్ స్మాల్ పాక్స్ స్పెషలిస్ట్. ఆయన ఇలా బ్యాంకాక్ వెళ్లాలి, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్లలేకుండా ఉన్నాడు. ఆయన చేత మీరు స్వామిని గురించి విన్నాను, స్వామి ప్రసాదం మీరు కనుక పంపినట్టయితే మా బాబాయికి నేను ఇస్తాను అని ఒక ఆట అండి ఆటగా పంపాను. నేను అస్సలు ఏమీ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. ఒక వారం అయిపోయింది, పైన ల్యాబొరేటరీ చెకప్ చేస్తున్నాను, మా అటెండర్ ఉన్నాడు, లంచ్ టైం అయిపోయింది 1 గంటకి, కిందకి దిగి వెళ్లాలి. ఏమిటో తోచింది, వాడిని పిలిచి రవి కిందకి వెళ్లి నాకేమైనా ఉత్తరాలు వచ్చాయేమో తీసుకురా అన్నాను. వాడు కిందకి వెళ్లి పైకి వచ్చేటప్పటికి ఆ ల్యాబొరేటరీ అంతా విభూతి వాసన వేసింది. ఎక్కడి నుంచో వస్తుంది మంచి సుగంధం, అందరూ ల్యాబ్ స్టాఫ్ అంతా ఏమిటి ఇంత వాసన వేస్తుంది అని ఒక రకమైన ఆశ్చర్యం అయింది. చూస్తే వీడు చిన్న ప్యాకెట్, వీడు పైకి వచ్చి అమ్మ మీకేదో ఈ ప్యాకెట్ వచ్చింది అన్నాడు. చూస్తే అది పుటపర్తి. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు, భయమే వేసేసింది. దబదబా అవన్నీ మూర్చేసి కిందకు వచ్చాను ఆ రూమ్ కి. తలుపులన్నీ మూసేసుకుని ఓపెన్ చేస్తే కస్తూరి గారి లెటర్ ఉంది, 9 ప్యాకెట్స్ ఆఫ్ స్వామి ప్రసాదం ఉంది. అందులో ఆయన ఇంగ్లీష్ లో రాశారు, స్వామి హాస్ బ్లెస్డ్ అండ్ సెంట్ దిస్ ప్రసాదం టు యూ అనే. ఇంకేమీ లేదు, అంతే. అవి ఎలా ఇవ్వాలి ఏమిటి నాకేమీ ఐడియా లేదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అవి తీసుకెళ్లాను, మా బాబాయ్కి ఇచ్చాను. తర్వాత అంతకు ముందర కొన్ని పుస్తకాలు ఏవో నా దగ్గర ఉన్నాయి స్వామివి, అవన్నీ అతను చదివాడు, చాలా ఇంప్రెస్ అయ్యాడు. మొత్తానికి హార్ట్ అటాక్ తగ్గిపోయింది. అంటే అది మొదలు పరిచయం. ఆ తర్వాత ఆయన్ని గురించి కొంచెం తెలుసుకోవాలనే జిజ్ఞాస వచ్చింది. ఈ అటెండర్ ఉన్నాడు, వీడి అన్నమో స్వామి భక్తుడు, వాడేదో ఆ లోకల్ భజన్స్ కి అటెండ్ అవ్వడం, అది అసలు సహజంగా కొంచెం దైవ భక్తురాలని, ఇంట్లో ఏవో పూజలు పునస్కారాలు కొంచెం, నన్నేదో ఇంప్రెస్ చేయాలి అని వాడు అనుకున్నాడు. వాడు టెంపరీ ఎంప్లాయీ. వాడేం చేశాడు, అమ్మ మా అన్నయ్య స్వామి భక్తుడు, ఆయన చాలా మిరాకిల్స్ అన్ని చేస్తారు, బీభూతి వస్తుంది, వాళ్ళ ఇంట్లో డబ్బులు వస్తున్నాయి ఏదో చెప్పాడు, అవన్నీ నాకేమంత ఇంట్రెస్ట్ లేదు అని మిమ్మల్ని గురించో కూడా వాళ్ళకి చెప్పాను. నేనేం పట్టించుకోలేదు. ఒకరోజు నైట్ డ్యూటీ చేయడానికి వెళ్తుంటే వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా మేము రేపు పొద్దున మిమ్మల్ని చూడడానికి వస్తున్నాం, నగర సంకీర్తన పూర్తయ్యి, మీ ఎందుకు రావాలి అన్నాను. లేదు, సాయిబాబా ఆయన గురించి మీకు చెప్పాలని వస్తున్నాం. నాకేమి ఇంట్రెస్ట్ లేదే అన్నాను. అలాగా ఆయనకి తగ్గిపోయింది. ఇదిగో వీళ్ళు ఇలా వచ్చారు. నిజంగా నాకంత ఇంట్రెస్ట్ లేదు, కానీ వాళ్ళు ఏదో ప్రెషరైజ్ చేసి వచ్చారు. సరే నేను నైట్ డ్యూటీలో ఉన్నాను, మన్నాడు 8 గంటల తర్వాత రండి అంటాను. ఒక 4 5 వచ్చారు. వాళ్ల అనుభవాలన్నీ చెప్పారు. అందులో ఒక్క మనిషి, అందులో ఒక ఆయన సత్యసాయి స్పీక్స్ 5th volume పట్టుకొచ్చాడు. నేను అడిగింది ఒక్కటే, స్వామిని గురించి మీరు చెప్తున్నారు, అసలు ఏమిటి పర్పస్, ఏమిటి ఆయన లక్ష్యం, ఏమిటి? అది నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ మిరకల్స్ అవి నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు మీ సేవ ఏమిటి చేస్తారు మీరు, మీ లక్ష్యం ఏమిటి, మీ పాలసీ ఏమిటి అంటే, ఆయన ఒకటి, వాళ్ళంతా కూడా లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, పోస్ట్ ఆఫీస్లో క్లార్కులు ఏవో అలాంటి వాళ్ళు, వాళ్ళకి పెద్ద అంత ఇంగ్లీషు అవన్నీ ఏమి రావు. అందులో ఒకతను మాత్రం ఆయన అనుభవం చెప్పాడు.
సింపుల్ పీపుల్
చాలా చాలానండి, అసలు వాళ్ళంతా పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళే. ఆయన చెప్పాడమ్మా, నేను మీలాగే చాలా అగెన్స్ట్ గా ఉండేవాడిని, నా వైఫ్ ఏమో పక్కన భజన అవుతుంటే వెళ్లేది, అలాగే ఆవిడ భక్తురాలైంది, నాకేం ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆవిడ ఎప్పుడు నేను ఆంక్ష పెట్టలేదు. బట్ కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడకి గొంతుకులో క్యాన్సర్ వచ్చింది, చాలా బాధపడింది. చాలా మంది డాక్టర్లు చూసి ఈవిడేమి ఇంకా బతకడానికి అవకాశం లేదని చెప్పారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, చాలా డిప్రెస్డ్ గా ఉన్న టైంలో నా భార్య చాలా బలవంత పెట్టింది, చచ్చిపోతే పుటపర్తిలో చచ్చిపోతాను, నన్ను పుటపర్తి తీసుకెళ్ళమంది. ఎలా తీసుకెళ్తాను నాకేమీ ఐడియా లేదంటే, ఇదిగో ఈ భక్త బృందం అంతా బస్సులో వెళ్తున్నారు, నేను వస్తానని, అది శివరాత్రి టైము, నాకు ఇష్టం లేకపోయినా నా వైఫ్ కోసమని బస్సు ఎక్కాం. బస్సులో ఆవిడ చాలా సీరియస్ అయిపోయింది, ఆవిడ చచ్చిపోతానుకుని బస్సు ఆపేస్తాం, మీరు తీసుకెళ్లిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు. నా భార్య ఒప్పుకోలేదు, ఏం పర్వాలేదు నేను పుటపర్తి వచ్చేదాకా బతికే ఉంటాను, బస్సు వెళ్ళమది. ఆ బస్సు వచ్చింది, రాత్రిప్పుడు దిగారు, ఆవిడ తిన్నగా వెళ్ళిపోయింది, అఖండ భజన కదా, ఆ లోపలికి వెళ్ళిపోయి కూర్చుంది, ఈయన బయట కూర్చున్నాడు. ఏంటంటే ఈయనకేమి లేదు, రాత్రి అంతా ఈవిడ బయటికి రాలేదు, ఎందుకంటే ఆ అఖండ భజనలోకి వస్తుంది. ఈయనకి పీసు పీసు పెట్టినండి, పొద్దున్న ఏం చేస్తుందో, ఉందో పోయిందో తెలియదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈవిడ పొద్దున్న చక్కగా చిత్రావతిలో స్నానం చేసి వస్తోంది. ఏమిటంటే చాలా సంతోషంగా రాత్రి అంతా అఖండ భజన చేశాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను వెళ్లి పొద్దున్నే చిత్రావతి స్నానం చేసి వస్తున్నాను, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అందిట. మద్రాస్ వచ్చేప్పటికి క్యాన్సర్ లేదు, ఏం లేదు. అది నన్ను, అది ఫస్ట్ ఇంప్రెషన్. ఏదో ఉంది అని తర్వాత భవాన్ జర్నల్ లో చదివాను, ఆ స్వామిని గురించి శ్రీరామచంద్రుడు అని ఆయన రాశారు, అది కూడా నన్ను చాలా, ఏదో సైంటిస్ట్ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారన్నది నాకు ఎక్కువ
అది.
అప్పుడు కొంచెం ఆయన మీద ఇంట్రెస్ట్ ఉండేది. వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత సరే ఆ పుస్తకం చదువుదామని 5th volume చదివాను. రాత్రి 8 తీసుకున్న పుస్తకం తెల్లవారుజాము 4 గంటల వరకు నిద్ర పోకుండా పోకుండా చదివేశాను. ఏమైందో తెలియదు, 1 night overnight ఐ వాజ్ చేంజ్డ్. ఎలాగైనా ఆయన్ని చూడాలి, అంత ఒకలాంటి ఆవేశం, వెళ్ళిపోవాలి అంతే, అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఎలా వెళ్తానో తెలియదు. తర్వాత ఈ కళ, ఇందులో డేట్స్, ఎవరొస్తారండి, బస్సు తీసుకొచ్చి నా క్వార్టర్స్ లోకి, ఏ బస్సు రాకూడదు మా హాస్పిటల్లోకి, నన్ను ఎక్కించి నాకేం కావాలో అన్ని వాళ్ళు తయారు చేసి పుటపర్తి తీసుకొచ్చారు. అది మరి స్వామి అనుగ్రహం కాకపోతే ఇంకే.
మీరు వృత్తిరీత్యా డాక్టర్ కదండి?
అవునండి.
మీ వైద్య సేవల్లోని స్వామి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ సేవకి, మరి స్వామి చెప్పిన బోధలు మీరు ఏ విధంగా మీ వైద్య సేవలో అమలు చేస్తున్నారో అది కొంచెం చెప్తారా?
అసలు ముఖ్యంగా స్వామికి నేను ఆకర్షితురాలని కావడమే ఈ సేవాధర్మం. రెండోది, ఆయన ఉపన్యాసాలు ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రేమతత్వమో లేకపోతే సేవా తత్పరతో, ఈ రెండే ప్రాధాన్యంగా కనబడేవి ఆయన ఉపన్యాసాలన్నిటి. ఆ రెండు మా వృత్తికి చాలా ముఖ్యం. ఒకటి ప్రేమ, రెండు సేవ. ఈ రెండు చాలా అవసరం. అంతకు ముందర ఒక యాంత్రికంగా డాక్టర్గా ఉండేదాన్ని. అంటే ఏమిటి, మన డ్యూటీ. ఒక పేషెంట్ వచ్చాడు, రోగం చూశాం, మనం అతనికి సేవ అంతే. కానీ ఒక విధమైన అనుబంధం అనేది నాకు, అంటే చాలా మంది పేషెంట్లు వస్తారు, ఏదో మా డ్యూటీ చేసేయడం, వాళ్ళని బాగు చేసేయడం, మా ధర్మం తీరిపోయింది అనుకోవడం, అదే అలాంటి పద్ధతే ఉండేది. కానీ స్వామి ఉపన్యాసాలు విన్నాక ఇంతకన్నా కొంచెం హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది. కేవలం వాళ్ల రోగం కుదిర్చేయడమే మన ధర్మం కాదు, వారి మానసిక ఆనందం ఆరోగ్యం కూడా మనకి సంబంధించింది. వాళ్లని ఎంత ప్రేమగా మనం ఆదరిస్తే ఆ ప్రేమ వల్ల వాళ్లు త్వరగా కోలుకుంటారేమో మన మందుల కంటే అన్న భావం ఏదో నాకు దృఢపడింది. అంటే అది ఎందుకో నాకు చాలా, అది ఒక విధంగా ట్రై చెయ్యాలి, ప్రేమగా పలకరించడం, వాళ్లతో కొంతసేపు మాట్లాడడం, ఈ రోగం మర్చిపోదాం. అంతకన్నా వాళ్ల పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఆ పర్సనల్ కాంటాక్ట్ అది ఎక్కువ మనకి క్యూర్ చేస్తుందేమో అనేదో ఒక భావన వచ్చింది. స్వామి ఉపన్యాసాలు విన్నాక అది బాగా దృఢపడింది. తర్వాత నేను మారిపోయి వెళ్లానండి. మొట్టమొదటి స్వామిని దర్శనం అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలో తత్వమే మారిపోయింది. ఆ అప్రోచే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఓ పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఏదో మనకు ఒక ఆత్మబంధువు అన్న భావన వచ్చేసింది స్వామి ఉపన్యాసాలు వినేసి. అంటే అందరూ మనవాళ్లే, అందరిలోనూ స్వామిని చూడు అని కదా స్వామి చెప్పారు. అదేమిటో నిజమే, వీళ్ళంతా మనవాళ్లే అన్న భావన నాకు నిజంగానే కలిగింది. సో వాళ్ల ఎందు ఒక విధమైన ప్రేమ, ఒక అభిమానం, మన సొంత వాళ్ళని మనం ఎలా చూస్తామో అలాగే అప్రోచ్ అయినప్పుడు, ఒక అబ్బాయి చాలా అమీబిక్ డిసెంటరీ, ఎక్కడ కుదరలేదు అతనికి, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చివరికి మాకు తోశారు. ఆ అబ్బాయి స్వామి భక్తుడు, అతనికి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు, అలాగ విరోచనాలు పెడుతూనే ఉన్నాయి. నేను పుట్టపడుతూ వచ్చినప్పుడు ఈ స్వామి రింగ్ కూడా పెట్టుకుని వెళ్ళాను. ఈ అబ్బాయిని చూసినప్పుడు, ఆ తెలుగు అబ్బాయి లక్ష్మీనారాయణ, ఇంకా నాకు ఆ పేరు జ్ఞాపకం ఉంది, ఈ ముంగరం చూశాడండి. అమ్మా మీరు స్వామి భక్తులా అని అడిగాడు. అవును బాబు అన్నాను. అయితే నా రోగం తీరిపోతుంది అన్నాడు. అంటే అవును దాందే ఉంది, నువ్వు కూడా స్వామి భక్తులు అవును. కానీ ఏమండి, పెద్ద గొప్పగా ట్రీట్మెంట్ మనమే ఇవ్వలేదు. కానీ నా ఉంగరాన్ని చూసి నేను భక్తురాలు అని తెలియగానే క్యూర్ అయిపోయింది. పరీక్ష రాశాడు. వాళ్ళకి ఫాదర్ లేడు, తల్లి, చాలా బీదవాళ్లు. మెట్రికులేషన్ అదొకటప్పుడు రాశాడు. తర్వాత ఆఫీసర్ అయి నన్ను చూడడానికి వచ్చాడు. అంటే ఎంత పవర్ ఉందో చూడండి. ఒక్క ఉంగరానికే మన ప్రేమ కూడా చూపించక్కర్లేదు, మనం స్వామి భక్తులని తెలిస్తేనే వాళ్లలో అంత విశ్వాసం. ఆ విశ్వాసం స్వామి కూడా అదే కదండి చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను క్యూర్ చేస్తుంది, మేము ఇచ్చే మందులు కాదని. అది నాకు చాలా గొప్ప అనుభవం. అంటే ఏమిటి, మన స్వామి భక్తులని తెలిస్తే కాదు, తెలియకుండా కూడా వాళ్ళు క్యూర్ కావాలి. అప్పుడు మనం ఎక్కువ ప్రేమ చూపించాలి. ఇద్దరిలో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు
రెస్పాన్సిబిలిటీ ఎక్కువ.
ఆ విధంగా నేను స్వామి ప్రేమతత్వం చాలా అనుభవాలు, అవి ఒకటి కాదు రెండు కాదు, ఇది ఒకటి. ఇలాగ నేనేమో ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. సేవాధర్మం మా డ్యూటీ, మీరు చేయకపోతే కుదరదు, చేసి తీరాలి. డబ్బిస్తారు వాళ్ళు, మనం చెయ్యాలి. కానీ అది ప్రాముఖ్యత కాదు. వాళ్ళని వాళ్లకి మన ఎందు ఒక ప్రేమ పుట్టాలి, మన వాళ్లు అన్న విశ్వాసం వాళ్లకి కలగాలి. దాంతోపాటు నేనేం చేశానంటే దైవభక్తి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను. అది ఒక ఆస్పెక్ట్.
అది పేషెంట్స్ లో ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చిందండి?
చాలా మార్పు వచ్చిందండి.
కొన్ని ఉదాహరణ.
చాలా మార్పు. ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండా ఏదో నాకు ఇలా వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని చేసిన వాళ్ళందరూ కూడా, భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని నమ్మితే అన్ని సరిగ్గా పోతాయి. అందువల్ల అందులో కొంతమంది పేషెంట్స్ కి అంత భగవద్విశ్వాసం లేదు. వాళ్ళు ఎక్కువ డాక్టర్లన్నీ నమ్మేవారు. ఏదో డాక్టర్ చేతిలోనే ప్రాణం ఉంది, అది చాలా అవసరం. డాక్టర్ ఎందు విశ్వాసం లేకపోతే ఏ జబ్బు కుదరదు. కానీ డాక్టర్ కి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి కదా. ఈ డాక్టర్ ఏ దేవుడు కాదు కదా. అంచేత ఈ డాక్టర్ ఏ భగవంతుడిని విశ్వసిస్తున్నాడో మరి ఆ పేషెంట్లకు కూడా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అది నేను చాలా చెప్పాను. చాలా గడ్డు కేసులన్నీ కూడా చాలా క్యూర్ అయ్యాయి. వాళ్లకి నేను వాళ్ళు ఏదో నాకు నమస్కారాలు పెట్టేసి నేనే ఏదో చాలా వాళ్ళని బాగు చేశాను అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను నమ్మే దేవుడు, ఆ దేవుడు కృప వల్ల మీరు బాగుపడుతున్నారు. నేను కేవలం ఒక నిమిత్తం మాత్రమే. మీరైనా నేనైనా మన చేతిలో లేదు, కానీ మన ధర్మం మనం చెయ్యాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమి మందు అమృతం పోసినా అది పని చెయ్యదు. నేనేదో చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను నమ్మిన దేవుడు నా చేత చేయిస్తున్నాడు కాబట్టి మీరందరూ పైకొచ్చి అప్పుడు మీరు ఏదో దేవుడు నమ్ముతారు
అని అడిగేవారు.
అప్పుడు చెప్పాను, నాకు ఆయనే దేవుడు. ఎవరిలో నేను దేవుణ్ణి చూడగలనో అదే కదండి. ఏదో రావుణ్ణి కృష్ణుణ్ణి చూడలేదు, కానీ నాకు ఎవరిని చూస్తే ఆ రావుడు కృష్ణుణ్ణి నేను చూడగలుగుతున్నాను, ఆయనే నాకు దేవుడు. అంచేత నేను ఆయన్ని నమ్ముతాను, ఆయన్ని నమ్మే వైద్యం చేస్తాను. మీరందరూ ఆయన కృప వల్ల బాగుపడుతున్నారు కాబట్టి నాది నిమిత్తం మాత్రం. అయితే నేను బాగా విశ్వాసిస్తాను, భగవంతుణ్ణి ప్రార్థించకుండా నేను అసలు ఒక మంది ఇవ్వను కాబట్టి అది మీ ఎందుకు ఫలిస్తుంది. కాబట్టి మీరు కూడా ఆయన వల్ల బాగుపడుతున్నారు. అది చాలా మందికి హెల్ప్ చేసింది. వాళ్ళు కూడా చాలా మంది స్వామిని గురించి తెలుసుకోవాలని ఆశపడ్డారు. ఆ విధంగా స్వామి యొక్క ప్రేమతత్వం, భక్తి, భగవద్భక్తి, దేవుడు ఎవరైనా కావచ్చు కానీ భగవంతుడు అంటే విశ్వాసం ఉండాలి కదా. అది ముందర వాళ్లలో ప్రవేశపెట్టి మీరు ఎవరిని నమ్ముతారన్నప్పుడు నేను స్వామిని గురించి చెప్పి నాకు ఆయన దేవుడు.
మరి మీరు తర్వాత రోజుల్లో 70 తర్వాత మీరు మళ్లీ స్వామి దగ్గరికి రావటం, స్వామి మీతో మాట్లాడడం అలాంటి విషయాలన్నా చెప్తారా?
ఒక మాట కుటుంబ సభ్యులతో స్వామితో ఇంటర్వ్యూ వచ్చింది. మా నాన్నగారు, మా అమ్మ, మా మామగారు, మాకందరికీ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఏ సంవత్సరంలో అండి?
అది 1983 అనుకుంటా, 83. అప్పుడు మా ఆడపడుచు వివాహ విషయమై ఏదో మా మామగారితో స్వామి చాలా తరచు మాట్లాడుతూ ఉండేవారు, బాలసుబ్రహ్మణ్యం. అంచేత మా నాన్నగారికి చాలా అనుభవాలు ఉన్నాయి. మా నాన్నగారు డాక్టర్ కాకడే కలిసి షిరిడీటి పర్తి అని రాశారు. అది స్వామి బ్లెస్ చేయండి. స్వామి మా నాన్నగారికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నప్పుడు వైట్ ఫీల్డ్ లో పడుకోబెట్టి పొట్టంతా విభూది రాశారు. ఆ తర్వాత మా నాన్నగారిని పక్కన కూర్చోబెట్టి తానే స్వామి వడ్డించి, ఏం పర్వాలేదు అప్పడాలు తిట్టు, నీకు అల్సర్ తగ్గిపోతుందని కూడా చెప్పారు. నాన్నగారికి కొంచెం అనుభవం ఉంది, ఆయనకి చాలా అనుభవాలున్నాయి. అంచేత అప్పుడు మాకు ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో స్వామి చెప్పారండి, నాకు కొంచెం ఇరిటేషన్ ఎక్కువ. అంటే ఏదైనా తప్పు జరుగుతుంటే సహించలేను, కొంచెం ఇరిటేట్ అయిపోతాను. ఎక్కువ మాట హార్ష్ గా వస్తుంది, అపశబ్దాలు రావు, కానీ కొంచెం నేను భరించలేను ఏదైనా ఇర్రెగ్యులారిటీ. స్వామి చెప్పారు, నీకు నోరు అన్నారు, ఈ నాలికొంది చూడు అది చాలా షార్ప్ అన్నారు. అవును స్వామి అన్నాను, నాలికే చాలా ముఖ్యం, అంచేత అది కూడదు. అప్పుడే చెప్పారు మా నాన్నగారితో, ఏమిటి భక్తి వస్తే అంబరీషుట్ట, కోపం వస్తే దూర్భాషుడు అని చెప్పాను. నన్ను మనసులో చాలా భక్తి ఉంది కానీ ఏం లాభం, దూర్భాషుడులా పేలుతూ ఉంటుంది. అప్పుడు అవును స్వామి నిజమే, అది నేను మార్చుకోవాలి అనుకున్నాను మనసులో. ఆయనతో అలా చెప్తాను. తర్వాత చెప్పారండి, నాకొక్కదానికే వినపడింది, మిగతా వాళ్ళు నీకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, నేను చూసుకుంటాను, అది నా ఒక్కదానికే వినపడింది. మా నాన్నగారికో మా అమ్మకో ఎవ్వరికీ వినపడలేదు. అలా చూసి నీ ఆరోగ్యం నీకు సరిగ్గా ఉండదు, నేను నిన్ను చూసుకుంటా. కానీ అలాగే చూసుకున్నారు. మరి అంత పెద్ద క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్, నాకు రాని రోగం లేదు. కానీ అన్నిట్లో స్వామి ఎక్కడికెడితే అక్కడ ఆయన అలా. అది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నిజమే, మనం ప్రతి చిన్న ఇప్పుడు తప్పు చేస్తే సహించగల శక్తి కూడా ఉండాలి కదండి. హాస్పిటల్లో ఎన్నో తప్పులు చేస్తుంటారు నర్సులు, వార్డ్ బాయ్లు, వాళ్లు వీళ్లు సరిగ్గా పెట్టరు, ఎన్నో ఇరిటేషన్స్ ఉంటాయి, వాటిని ఎగరకూడదు, సౌమ్యంగా మాట్లాడాలి అన్న విషయం స్వామి మూలంగా నేను తెలుసుకుని ఎంత మార్పు నాలో వచ్చిందంటే, మా వాళ్ళందరూ వచ్చి నువ్వు ఎలా మారిపోయావని అడిగారు. మా నర్సెస్ ని వేలేస్తుండేదండి వాళ్ళు తప్పులు చేస్తే. వాళ్ళు నేను పుట్టబడి ఇంటర్వ్యూ అయ్యి వచ్చాక, ఎలా మేడం మీలో ఇంత మార్పు వచ్చిందని అడిగారు, ఇంత శాంతంగా మీరు ఎలా ఉన్నారని. అప్పుడు అర్థమైంది నాలో చాలా మార్పు వచ్చింది. కానీ ఆ తర్వాత చాలా ప్రేమ సంపాదించాను. స్వామి నిజంగా ఆ గైడెన్స్ ఇచ్చి నాలికను కంట్రోల్ చేస్తే ఎంత నీకు సపోర్ట్ వస్తుందో. నాలికే కదండి, మీరు ఎలా మాట్లాడతారో అదే కదా
మాట మీద.
అది స్వామి చాలా బాగా చెప్పారు, ఈ నాలిక దీన్ని ఇది జాగ్రత్తగా. అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది, రాముడు ఆంజనేయ స్వామిని గురించి ఆ వాక్ దీని గురించే ప్రశంసిస్తాడు లక్ష్మణుడితో. మరి ఆంజనేయ స్వామి గొప్పగా మాట్లాడాడు కాబట్టి కదా
అక్కడ రాముడు.
అప్పుడు అనుకున్నాను స్వామి నిజంగా. కానీ నాలో మార్పు కన్నా నా సిబ్బంది వాళ్ళు నాలో మార్పు గుర్తించారు. అది చాలా పెద్ద
స్వామి అనుగ్రహం.
అనుగ్రహం మార్చారు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే కదండి. అందులో వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ ఉంటే కుదరదు, చాలా తప్పులు జరుగుతాయి, వాటిని క్షమించగల శక్తి కూడా ఉండాలి కదా. అది నేను తర్వాత చాలా మారిపోయాను. ఎంత పెద్ద తప్పైనా సహించగలిగి వాళ్ళని బాగు చేయగలిగే వాళ్ళని, ఇది చాలా తప్పు చేశావు, ఇలా ఇంకో మాట చేయకూడదని శాంతంగా మాట్లాడడం వచ్చింది.
మీరు వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ మేము విన్నదేంటంటే, మీరు స్వామివారి భక్తులైనటువంటి రా గణపతి గారి పుస్తకాన్ని, స్వామి అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. మరి ఆ అవకాశం మీకు ఎట్లా దక్కింది, ఆ విషయం చెప్తారా మాకు?
ఒక మాట, ఒకరింటికి భజనకి వెళ్ళాను, వాళ్ళింట్లో నాకు స్వామి పుస్తకం వాళ్ళు ఇచ్చారు, అరవ పుస్తకం, అది పెద్ద బోండాంత పుస్తకం ఉంది. అది చూశాను బాబా, అది మొట్టమొదటి ఇంప్రెషన్ ఏంటంటే ఇంత పెద్ద విషయాలు స్వామిని గురించి ఏం రాశారు. అంతకుముందర ఇంగ్లీష్ బుక్స్ అన్ని చదివాను, ఏదో 300-400, ఇది ఎవడో 1008 పేజీలో ఎంతో, ఇది ఇది చాలా పెద్ద పుస్తకం, ఎన్ని విషయాలు స్వామిని గురించి ఏం రాస్తారు, ముందర క్యూరియాసిటీ. ఆ పుస్తకం తీసుకుంటాను, అది అరవం. అరవం కొంచెం చదవగలను గాని ఏమి రాయలేను. కానీ పట్టుకుని మొత్తానికి ఇంటికి వచ్చేసాను. ఆ పుస్తకం చదివి ఏమిటో చూసేయాలి, అందులో ఇన్ని విషయాలు ఏమున్నాయని
ఆతృత.
అంటే అంటే ఏమిటి, ఇంత రాయడానికి స్వామి మీద ఉందా, వెరీ బుద్ధే కదండి. అది ఏదో ఏదో క్యూరియాసిటీ అంది. అది తీసుకొచ్చాను, ముందర చదివాను. అయితే ఇక్కడ ఒక విషయం తప్పక చెప్పాలి, రా గణపతి గారు మహా గొప్ప రచయిత, ఏ గొప్ప తపస్వి, స్వామికి చాలా అంతరంగిక భక్తుడు ఆయన. ఆయన సంస్కృతము, తమిళం, ఇంగ్లీష్లో నిష్ణాతుడు. ఆయన అరవం చాలా హైక్లాస్ లో ఉంటుంది. మనకి పేషెంట్లో మాట్లాడే అరవమే వచ్చు. ఈ అరవం చదివి నేను అర్థం చేసుకున్నానంటే అది స్వామి అనుగ్రహం కాక ఇంకేమిటండి. నాకు నిజంగా ఎలా అర్థమైందో. ఆ భాష నాకు సరిగ్గా రాదు. ఏమిటో అది చదివేశాను, అంతా అర్థమైపోయింది. ఇంకా ఒకటే పుండు సలిపినట్టు సలిపేసింది. ఏమైనా సరే ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగు వాళ్ళందరూ ఇది చదవాలి. ఏమిటో ఇన్ని విషయాలున్నాయి, ఎవరు రాయలేదు.
చెప్తారా ఆ పుస్తకంలో
హైలైట్స్ అంటే, మొదటి భాగంలో స్వామి జననం దగ్గర నుంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఆరుద్ర నక్షత్రం, ఆ సంధ్య వేళ మంగళవారం కాకుండా సోమవారం మధ్యన, ఇది కార్తికేయుడికి గణపతికి శివుడికి విష్ణువుకి ఏమిటో అలాంటి కంపారిజన్స్ అయింది. అంతా కూడా వేదపరంగా ఉంటుంది, వైదిక్ వేదోపనిషత్తులతో అన్వయం చేశారు ఆయన నక్షత్రంతో సహా. అది ఎందుకు ఎంచుకున్నారు, ప్రతి ఒక్క విషయము ఆయన వేదాలతో
కంపేర్.
అది చాలా గొప్ప విషయం. అది అది తెలుగులో రాయాలన్న, అది కూడా కాకుండా రెండో భాగంలో సత్యసాయి, జ్ఞానసాయి, వేదసాయి, వైద్యసాయి, ధర్మసాయి, ఇలాగ ఒక్కొక్క ఆస్పెక్ట్ అలా ఇంతవరకు ఏ ఆధార రాయలేదు. చదివిన వాళ్ళకే అది అర్థం
అవుతుంది.
ఒక్కొక్క ఆస్పెక్ట్ లో స్వామి ఇటు మనుష్య పరంగాను అటు దైవికంగాను కంపేర్ చేశారు. ఆయన ఎంత అనలైజ్ చేసి ఉండాలి. ఏదో వ్యాస భారతం గణపతి రాశాడంటే ఈయన స్వామిని గురించి గణపతి అంత వ్యాసుడు భారతం గణపతి రాశాడంటే స్వామిని గురించి మళ్లీ ఈ గణపతి గారు అలా రాశారని. సో అది చాలా నన్ను ఇంప్రెస్ చేసింది. ఎలా ట్రాన్స్లేట్ చేయడం, మనకి తెలుగు అస్సలు రాదు, తెలుగు మాతృభాష, తెలుగుదేశంలో ఎప్పుడు ఉండలేదు, తెలుగు చదువుకోలేదు. ఇంత అది అది ఒక సాహసం,
అది సముద్రం, అది సాహసం,
అంతే సాహసమే. కానీ ఒక అదేమిటో అది తుఫాను లోపల చేసేయాలి. ఆలోచించా, సరే మా మామగారిని పట్టుకుందాం అని మా మామగారి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఈ పుస్తకం చెప్పాలంటే ఇది మా మామగారి ఇంట్లోంచి వచ్చింది ఈ పుస్తకం నాకు. అప్పుడు వీళ్ళెవరో నాకు తెలియదండి. వీళ్ళ ఇంటికి భజనకి వెళ్ళానంతే, వీళ్ళు ఎవరు ఏమిటి ఏమీ తెలియదు. తర్వాత ఆయన కొడుకే నాకు హస్బెండ్ అయ్యాడు, ఈయనే నాకు ఇచ్చాడు ఆ పుస్తకం. అది కూడా స్వామి లీల. ఎవరి ద్వారా నేను ఆ స్వామి పుస్తకం మొదట తీసుకున్నాను, చివరికి ఆయనే నా భర్త అయ్యాడు. అంటే ఇదంతా మరి స్వామి ప్లాన్ అని అనుకోవాలి కదా. అది ట్రాన్స్లేట్ చేయడానికి స్వామి ఇంత నాటకం ఆడారు. ఇది నేను ట్రాన్స్లేట్ చేయాలంటే ఎలా చేస్తాను, ముందర రాగణపతి గారి పర్మిషన్ అడగాలి, ఆయన కూడా నాకు తెలియదు. సో మా మామగారితో చెప్పాను. ఆయన ఏదో కొంచెం కష్టపడి ఏదో మా ఆడపడుచు వివాహ పత్రిక అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, మీ పుస్తకం చదివాను, స్వామి బుక్ ఇలాగే స్వామి డివోటీ నేను చెప్పుకుని వెళ్ళి మెల్లిగా ఈ కాస్త మాట ఆయన చెప్పారు. ఆయన ఒక్కటే మాట అన్నారు, స్వామి సొత్తు అది, అది స్వామి చరిత్ర, నేనెవరిని పర్మిషన్ ఇవ్వడానికి, మీరు స్వామి దగ్గరికి వెళ్ళి అడగండి, అడిగితే ఆయన ఇస్తానంటే మీ ఇష్టం, నా ప్రేమే ఏమీ లేదన్నారు. అది సులభం, ఎందుకంటే మా మామగారితో స్వామి తరచు మాట్లాడతారు అని చేత సరే మా మామగారేమో నువ్వేం బాధపడకు నేను చూసుకుంటానని. ఆ నెక్స్ట్ సందర్భం వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్తే, నీ రెండో గోడల డాక్టర్ నాకు తెలుసు, భేషుగ్గడ్ అనువాదం చేయమను అని చెప్పారు. అంతే మనం గంతులేసాం. అప్పుడు నేను మా ఆయన కలిసి గణపతి గారింటికి వెళ్ళాం. వెళ్లి ఆయనతో చెప్పాను, ఆయన ఇంగ్లీష్లో ఉన్నారు, వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ హూ ఎమ్ ఐ టు సే నో, ప్రొసీడ్ అన్నాడు. అనడం అయింది, అన్ని అయిపోయాయండి, నేను రాయద్దు, అది కదా మెయిన్. కానీ ఇంతవరకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తీరదు ఆ స్వామికి. ఎలా రాశాను, అసలు ఆ తెలుగు ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యం. నాకు భాష రాదండి, అలాగే స్వామి రాయించేశారు, అది రాశాను అంతే. అయ్యో దీనికి ఏం పదం వాడాలి, లేకపోతే ఇది ఎలాగే, అవేం లేవు, అలా కలం పట్టుకుంటే అంత అలాగా చివరికి అఫ్కోర్స్ అది ఎడిట్ చేయడం, మరి తెలుగు సరిగ్గా రాశాను, గ్రామర్ మిస్టేక్స్ అను తెలుగు పండితులు అవన్నీ చూసి కరెక్ట్ చేశారు. స్వామి చరిత్ర స్వామి రాసుకుంటారు, మనం కేవలం కలం. అది అలాగా నేను స్వామి ట్రాన్స్లేట్ చేశాను. తర్వాత స్వామే చెప్పారు, ఇంత పెద్ద బోండా బుక్ రాగణపతి గారిని పిలిచి ఆయనే చెప్పారు, ఎవడు అది ఎత్తలేడు ఈ మాట రెండు చెయ్యమని. సో అరవన్లో రెండు భాగాలు వచ్చింది, ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ అయింది. బాబా సత్యసాయి అని వచ్చింది వాల్యూమ్ 1 and 2. నువ్వు ప్రైవేట్ గా పబ్లిష్ చేస్తే నీకు ఆయనకేమీ ప్రొఫెషన్ గిఫెషన్ ఆదాయం ఏమీ లేదు. ఆయన రాసిన ఆర్టికల్స్ లేకపోతే ఇలాగే ఆయనకి ఆర్థిక ఇది స్వామి సజెస్ట్ చేశారు అలాగా.
మరి మీరు రాగణపతి గారితో చేసిన సంభాషణలు ఎన్నో ఉన్నాయని మేము తెలుసుకున్నాము.
చాలా ఉన్నాయి. ఎక్కువగా అంటే స్వామిని గురించి చెప్పడం ఆయన పుస్తకమే తెలిసిపోయింది. ఆయన పర్సనల్ విషయాలు, ఆయన ఎలాగా దుర్గా భక్తులు అయ్యారు అవన్నీ ఆయన చెప్పారు. చాలా అంటే ఒక్కొక్క మాటకి ఏమిటో అన్వయం, అలాంటివేవో కొన్ని ఆయన దగ్గర తెలుసుకున్నాను. రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు అడిగారు కదా ప్రేమ ఎలాగా, రెండు నాకు ఎక్కువ అనుభవం, నాకు ఎక్కువ నచ్చిన అనుభవాలు. ఎప్పుడు స్వామి ప్రేమ స్వరూపరాల దివ్యాత్మ స్వరూపరాల అంటూ పిలుస్తుంటారే, ఆ విన్నప్పుడల్లా నాకు చాలా గిల్టీగా ఉండేది. మనలో అనిషడ్ వర్గాలు ఎన్ని పెట్టుకుని మనం ప్రేమ స్వరూపులు ఎలా అవుతామో అనుకునేదాన్ని. ఒక మాట ఎప్పుడో స్వామి చెప్పినప్పుడు ఈ దుష్టశక్తులు అన్నింటినీ హరించడానికి ఒక్క ప్రేమాయుధం ఒక్కటే చాలా శక్తివంతమైంది అని అన్నారు. అదేమిటో నాకు చాలా తిప్పేది. ఇన్ని అత్యాచారాలు ఇన్ని అక్రమాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంటే స్వామి ఈ ప్రేమను పట్టుకుని మనం ఇది హరించగలమా అని ఎవడో డౌట్. కానీ ఎప్పుడు స్వామిని అడిగేదాన్ని, స్వామి ఇది సాధ్యమా, ప్రేమకు అంత బలం ఉందా, ధర్మం ఒక పాదం మీదే నడుస్తున్న కలియుగంలో ఈ ప్రేమ సక్సెస్ అవుతుందా, ఇది నాకెలా అనుభవం అవుతుంది అని అనుకునేదాన్ని. రెండు మా హాస్పిటల్ ఇన్సిడెంట్స్ లో అది చాలా పూర్తిగా నిరూపణ అయింది.
చెప్పండి.
ఒకటి, ఒక హార్డ్ కోర్ క్రిమినల్ భార్యని హత్య చేశాడు. అతను మిలిటరీలో సుబేదారు, భార్య తప్పుదోవలో నడిచిందని విన్నాడు, పగబట్టాడు, చంపేశాడు చాలా బాగా ప్లాన్ చేసి. తర్వాత రెండేళ్ళు ఏదో కేసు జరిగింది, అతనికి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశాడు, ఉరిశిక్ష వేశారు, వెయిట్ చేస్తున్నాడు, మెడ్రాస్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అప్పుడు ఆ పరిస్థితుల్లో చాలా మందికి కాల్ రావచ్చు, ఎపిడెమిక్ టైం.
ఎపిడెమిక్
ఇతనికి కూడా ఏవో చివరిసినాలు ఏవో అయ్యాయి. వీడు ఇతని పేరు రత్నం. వాళ్ళు హాస్పిటల్ రూల్స్ జైల్ అథారిటీస్ ప్రకారం జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లాలి. అక్కడ తీసుకెళ్తే ఇతనికి చాలా విరోచనాలు అడుగుతున్నాయి, ఇది కాలరా, మేం చూడగలదు, కాలరా ఆసుపత్రి పంపడానికి మాకు పంపించేశారు. ఇతన్ని రాత్రి 12 గంటలకి మా అంబులెన్స్ లో వచ్చాడు. వచ్చినప్పుడు నాకు, నేనప్పుడు సూపరింటెండెంట్ ఆరంభోగానే ఉన్నా, నాకు మా మేటన్ ఫోన్ చేసింది, చాలా పోలీస్ వెహికల్స్ ఉన్నాయి, ఇవిడ ఆసుపత్రి చుట్టూ బందోబస్తు, ఓ పేషెంట్ ని తీసుకొచ్చారు, సంకెళ్ళేసేసి మీరు తప్పకుండా రావాలి, చాలా పేషెంట్ సీరియస్ గా ఉన్నాడు అన్నారు. వచ్చాను, ముందర చాలా ఆఖరిని పడుకోబెట్టారు, 104 టెంపరేచరు, కానీ కాన్షియస్ గా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళాను, పేరేమిటని అడిగితే రత్నం అని చెప్పాడు. ఎలా ఉందంటే చాలా తలనొప్పిగా ఉందమ్మని అన్నాడు. సరే, అంత లోపల మా డాక్టర్స్ అవసరమైన ట్రీట్మెంట్ అంతా ఇచ్చారు. కానీ అక్కడ నాకు చూసిన విషయం ఏమిటంటే ఆయన చుట్టూ తుపాకీలు, పోలీస్ కానిస్టేబుల్స్, అది పెద్ద లార్జ్ వార్డు, మిగతా పేషెంట్స్ ఎవరు నిద్రపోవట్లేదు ఇది చూసి. తర్వాత ఏం మాట్లాడలేదు, బయటకు వచ్చాను. పోలీస్ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, చాలా పెద్ద పెద్దవాళ్లు, అందరూ జీపులు పెట్టుకుని అది పోలీస్ స్టేషన్ లా ఉంది, హాస్పిటల్ లా లేదు. అప్పుడు కమిషనర్ పోలీస్ నాతో మాట్లాడి, ఇతనికి సంకెళ్ళయ్యక తప్పదు, ఇప్పుడు పారిపోవాలని ట్రై చేయగలడు, ఎవరినైనా పొడి చేసి కూడా పారిపోతాడు, అంచేది ఈ బందోబస్తు తప్పదు, మీరు ఈ మనిషిని వేరుగా పెట్టాలి, లేదా మా పోలీసు అంతా ఇక్కడ ఉంచుంటారు. కటే చెప్పాను, మీ వరకు అతను క్రిమినల్, నాకు అతను పేషెంట్, మేం పేషెంట్ కి సంకెళ్ళు వేయం, సంకెళ్ళు వేయడానికి నేను ఒప్పుకోను. రెండోది 104 టెంపరేచర్, వాడు ఎలా పారిపోతాడు, ముందర ప్రాణం నిలవాలి, నేను అతన్ని ఒక నేరస్తుడుగా నేను చూడలేను, ఇటొచ్చి మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కాబట్టి, రెండోది మీరు ఇలాగ తుపాకీలు పెద్ద పెద్ద పెట్టుకుంటే మిగతా పేషెంట్స్ వాళ్ళకి భయం, నిద్రపోరు, నేను వేరే రూమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను, మా వార్డు బాయ్లు వీడు ఎవడో చంపేశాడు, వీడు దెబ్బకు మా పారిపోతాడేమో అని భయం, ఒక్కడు కూడా తొయ్యడు, స్ట్రెచ్చర్ కూడా పట్టుకోడండి, వాడికి అంత భయం, ఏడు ఎవరైనా తోస్తే కదా నేను తీసుకెళ్ళా. మా మేట్రన్, ఆవిడ చాలా మంచి మేట్రన్, ఆంగ్లో ఇండియన్, ఆవిడ ఉంది, పదండి డాక్టర్ మన ఇద్దరం తోద్దాం, మనకి పేషెంటే ముఖ్యం, వాడు హత్య చేస్తే నన్ను నన్ను చేయడు కదా అని నేను మా మేట్రన్ కలిసి అతన్ని తోసాం, తోసి వేరే రూమ్ లో అట్టి పెట్టాం, అక్కడ చుట్టుపక్కల కాపలా పెద్ద బందోబస్తు అన్ని ఉన్నాయి, వీళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు, వేరుగా పెట్టాం కాబట్టి వెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ డే వెళ్లాను, మా నర్సెస్ వెళ్లేదండి, భయం, నర్సెస్ భయపడితే ఇంక వాడికి ఏం ట్రీట్మెంట్ ఇస్తాం, సెలైన్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, ఎలాగా నాకు, సరే వెళ్లాను. ఒక్క మాట అన్నాడు అతను, అమ్మా మీరొక్కరే నన్ను నేరస్తుడుగా చూడలేదు, అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు, చివరికి మీ నర్సులు కూడా, మీరు మేటనే కలిసి నాతో మాట్లాడారు, నేను చెప్పాను ఎవ్వరు నేరస్తులుగా చూడరు, ఈ పోలీసు వాళ్ళని చూస్తే మా వాళ్ళకి భయం, ఏం పర్వాలేదు అని. అప్పుడు మా నర్సెస్ అందరినీ పిలిచి, అతను కూడా మనిషి, మీరందరూ మీ డ్యూటీ చెయ్యండి, ఏమీ భయం ఒక్కర్లేదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా 3 వారాలు ఉన్నాడు అతనికి, టైఫాయిడ్ కాలరా రెండూ పాజిటివ్. 3 వారాలలో నర్స్ ఈ ప్రేమతత్వం ఉపయోగించి వాళ్ళకు లెక్చరే ఇచ్చాను నర్సెస్ కి, ఎవడు క్రూరుడు బై బర్త్ కాడు, పరిస్థితుల వల్ల నేరస్తులు అవుతారు, మన ధర్మం వాళ్ల ప్రాణం నిలబెట్టడం, వాడిని నేరస్తుడుగా చూస్తే మంది పాపం, అంచేత మీరు వెళ్ళండి, ఏమి చాలా మంచివాడు, మనకి ఎందుకు వాడు ఎందుకు వచ్చి చేశాడు, వాడి సొంత ప్రాబ్లం అది. ఆ తర్వాత అందరు నర్సెస్ వాడిని ప్రేమించడమే మొదలు పెట్టేశారు, ప్రతిరోజు వాడికి ఎలా ఉన్నావు రత్న, అంత ప్రేమ ఎలా వచ్చిందో అనండి, అంటే అలవాటైపోయాడు 3 వారాలు, పొద్దున్నే గుడ్ మార్నింగ్ కొట్టడం, వాడికి ఏం కావాలంటే చెప్పడం, వాడితో కథలు చెప్పడం, అన్నీ వి బికేమ్ వెరీ వెరీ క్లోజ్. ఒక్కరోజు అతనంతా అతనే చెప్పాడు, నేను అడగలేదు, అమ్మా ఇలాగా నాకు సందేహం వచ్చి నా భార్యని చంపేశాను, నేను చాలా నమ్మి చాలా ప్రేమించి చేసుకున్న అమ్మాయి, నేను ఆర్మీ ఫ్రంట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది, రిటైర్డ్ అయినప్పుడు నాకు మా నైబర్స్ చెప్పారు నీ వైఫ్ క్యారెక్టర్ బాగాలేదు, మిస్బిహేవ్ చేస్తోందని, అది భరించలేకపోయాను, నేను వచ్చి చూశాను నా కళ్ళారా, అంచేత చాలా ప్లాన్ చేసి చేశాను అని, ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నానమ్మా, నేను తప్పు చేశాను, బాగుంది తప్పు చేశాక ఇప్పుడు ఇంక బాధ ఏముంది, ఆ ఆవేశంలో చేశావు, నువ్వు మంచివాడివి, ఆ అమ్మాయి నిన్ను ద్రోహం చేసింది కాబట్టి నువ్వు చేశావు, అంచేత నువ్వు చేసింది నాకు తప్పని అనిపించలేదు, ఆవేశంలో చాలా తప్పులు చేస్తావు, ఇప్పుడు నువ్వు గుర్తించావు కదా, అది చాలా గొప్ప విషయం. అప్పుడు అమ్మా నేను సుప్రీం కోర్టుకి అప్లై చేశాను, క్లెమెన్సీ ఇచ్చినట్టయితే నాకు లైఫ్ టైం పడుతుంది, నేను రిలీజ్ అయ్యి వచ్చాక మీ హాస్పిటల్లో పనిచేస్తాను, మీరు చేపించే ప్రేమ, మీ నర్సెస్ అందరూ నన్ను చూసేటువంటి ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చి సేవ చేస్తాను, చాలా సంతోషం. నీలో అంత మార్పు, జైల్లో వెళ్లి వాళ్ళందరినీ మారుస్తానన్నాడు. చాలా సంతోషం నాయనా, నువ్వు అలా, ఎందుకంటే ఆ ప్రేమకంత బలం ఉంది. అదే ప్రేమ నీ భార్య ఎందు నువ్వు చూపించుంటే ఈ తప్పు చేసి ఉండేవాడివి కాదు. కానీ టైం మించిపోయింది, ఇప్పుడైనా బతకాలని చాలా ఆశించాడు. ఆ నెక్స్ట్ డే మాకు తెలిసింది హీ క్లెమెన్సీ రాలేదు, హీస్ టు బి హ్యాంగ్డ్. నిజంగా చాలా బాధపడ్డాం, వాడి తెలీదు. కానిస్టేబుల్స్ చివరికి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కూడా వాడిని ప్రేమించడం మొదలుపెట్టాడు. మంచివాడండి, చాలా మంచివాడని, కానీ ఏం లాభం? ఆ తర్వాత అతన్ని రిలీజ్ ట్రీట్మెంట్ ఇచ్చేసాం, అయిపోయింది, క్యూర్ అయిపోయాడు. రత్నం వెళ్ళిరా, అందరికీ తెలుసు వాడిని హ్యాంగ్ చేస్తారని, వాడికి మాత్రం తెలీదు. కానీ ఆ బాధ, ఎంత బాధపడ్డామంటే హోల్ హాస్పిటల్, నేను ఎప్పుడూ చూడలేదు ఎవరి కోసం అలాగా. సరే వెళ్ళాడు, మాకు అందరికీ తెలుసు, విదిన్ వన్ వీక్ హ్యాస్ బీన్ హ్యాంగ్డ్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు స్వామి పటం ఉంటుంది నా రూమ్ లో. స్వామి చాలా దుఃఖంగా ఉంది, కానీ న్యాయం. ఈ లోపల నా రూమ్ చుట్టూ మా ఆసుపత్రి సిబ్బంది, మేడం రత్నం కోసం అని సైలెన్స్ అబ్జర్వ్ చేద్దాం, హోల్ హాస్పిటల్. అది గొప్ప. అప్పుడు అంటే నా భావనో లేకపోతే స్వామి ప్రేరణో, ఒక్కటి మాత్రం నాకు అనిపించింది, స్వామి చెప్తున్నట్టు పిసిమోహ, ప్రతివాడు ప్రేమతత్వమే, ప్రేమ మనసులో ఎప్పుడు ప్రేమే ఉంటుంది. మీరంతా ప్రేమ, దుఃఖం అనేది మనిషికి లేదు. రత్నం కూడా చివరి స్టేజ్ లో సంతోషంగానే ప్రాణం విడిచాడు అని నాకు స్వామి చెప్పినట్టే. అంటే ఆ ప్రేమ అనుభవించాడు కాబట్టి మృత్యుభయం లేదు, ట్రాన్స్ఫర్మేషన్. అవును, నేను అనుభవించాలి అంటే ఆ ఫియర్ ఆఫ్ డెత్ లేదు, ఆ ప్రేమ ఒక్కటే అతనిలో మిగిలింది అని స్వామి నాకు చెప్పినట్టు ఒక భావన కలిగింది. క్వైట్ పాసిబుల్ అలా జరిగి ఉండొచ్చు. ఇది ఒక
రెండో ఎగ్జాంపుల్.
వరలక్ష్మి వ్రతం, వన్ అవర్ లేట్ గా వస్తానని హాస్పిటల్కి చెప్పాను. మా ఆరంభం అప్పటికి సూపరింటెండెంట్ అయిపోయాను, మా ఆరంభం ఉంది చూసుకుంటోంది. సరిగ్గా మనం పూజ మొదలు పెట్టాడు, ఒక ఫోన్ వచ్చింది, మీరు రాకపోతే ఆసుపత్రి గోలైపోతుందండి. ఏమిటమ్మా అంటే, అబ్బాయి రావాలి. సరే దబ్బా అంబులెన్స్ తెచ్చుకుని బయలితే ఒక హోల్ వార్డ్ అండి తీవ్రవాదులు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారా బాగా?
ఇది చెన్నైలో.
అవునండి, వీళ్ళని ఎవరో పట్టి జైల్లో వేశారు. ఐ మీన్ ఆన్ సస్పిషన్. 30 మంది వీళ్ళు ఎస్కేప్ అవ్వాలని ఏం చేశారు, మాకు అందరికి విరోచనాలు పెడుతున్నాయి అన్నారు. అది ఎవరు ప్రూవ్ చేయలేరు కదండి, ఏ టెస్ట్ మీరు ప్రూవ్ చేయలేరు. వాళ్ళేం చేశారు కదా, వీళ్ళని వదిలించుకుంటే, జైలు వాళ్ళు కూడా అలాగే చేస్తారు, వీళ్ళని వదిలించుకుంటే మన బాధ్యత వదులుతుందని అమ్మ వీళ్ళందరికీ కాలరా వచ్చిందని మాకు ఫోన్ చేసి మాకు పంపించేసారు. వీళ్ళందరినీ మేము, వీళ్ళు కాలరా కాదని చెప్పేదాకా మా దగ్గర ఉండాలి. వీళ్ళు ఒక్కొక్కళ్ళని చూస్తే బ్రహ్మరాక్షసుల్లా ఉన్నారు. మా వార్డ్ బాయ్ని కూడా లోపల వెళ్ళనీయకుండా, ఇద్దరు వాళ్ళు పేషెంట్లు కాదు అసలు, ఇటోడు ఒటోడు నుంచొని లోపలికెడితే చంపేస్తాం. డాక్టర్ని బెదిరించారు. నేను లేడీ మేట్రను, లేడీ డాక్టర్, ఒక్క మేల్ డాక్టర్ రాడు, సూపరింటెండెంట్ గా నా ధర్మం. ఏం చేయాలి వీళ్ళని? మేము మందులు తీసుకోం, చంపేస్తాం లోపల వస్తే, మందిస్తే తీసుకోం, మీరు మమ్మల్ని అందరినీ డిశ్చార్జ్ చేసి మళ్ళీ అక్కడికే పంపండి. అది జరిగే పని ఎంతో మా డాక్టర్లు చెప్పి చూశారు. వాళ్ళందరూ చాలా భయంకరంగా, ఓ గుద్దు గుద్దుతే మనం పో అలా ఎవరికి ఆ పరిస్థితుల్లో నాకు ఫోన్ చేశారు. నిజంగా స్వామికి ప్రార్థన చేశాను, స్వామి ఇదేమిటి పరీక్ష? అందులో లేడీస్ ఇంతమంది ఏదో గుండాల్లో ఉన్నారు అందరూ, పేషెంట్లను చూడగలం కానీ గుండాలను చూడడం నాకు చేత కాదు అని ఏదో వెళ్లాను. నాతో ఒక్క వార్డు బాయ్ మాత్రం వచ్చాడు, ఆరమ్మో నేను మేట్టను వెళ్ళాం. ఏదో మొత్తానికి మన మొహమో లేకపోతే మనం అంటే ఒకటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ముఖ్యం. శాంతమైన మొహం ఉంటుందనుకోండి, అవతలవాడు మిమ్మల్ని రిటాలియేట్ చేయలేడు. అది నాకు చాలా అనుభవం. పెడుతూనే పెద్ద ఆవేశంగా ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే వాడు ఎదురు తిడతాడు. చాలా నవ్వుతూ వెళ్ళాను. అదే వాళ్ళకు కొంచెం ఆశ్చర్యం వేసింది, ఒక లేడీ ఇలాగొచ్చిందండి, మనం అందరినీ భయపెట్టేశామని. వాళ్ళు అందరూ పడుకున్నారు చాపల మీద. ఎవరికీ ఏమి రోగం లేదు. నేను వెళ్తే మాత్రం మాకు మందులు మేము తినం. మందులు తినద్దు, పరీక్ష చేయొచ్చా, నీకు ఇష్టమైతే పరీక్ష చేసుకో, మాకే జబ్బు లేదు. జబ్బు లేదని నేను కదా చెప్పాలి, అంచేత మీకేం బాధద్దు, మేము మందులేమి ఇవ్వం. బట్ నీకేం లేదని చెప్పడానికి నేను నిన్ను చూడాలి కదా, నేను అందుకని నాకు పర్మిషన్ ఇస్తావా అన్నాడు. చూసుకో అన్నాడు. నాకేం లేదని చెప్పు, దాని తప్పకుండా చెప్తాను. అందరూ అట్లీస్ట్ పడుకున్నారు. అంటే నేనేదో వాళ్ళని డిశ్చార్జ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మన హాస్పిటల్ కదా, ఈవిడ వల్ల మనకి కార్యం అయిపోతుంది, ఈవిడ డిశ్చార్జ్ చేసేస్తుంది అనుకుని వాళ్ళకి ఏదో విశ్వాసం వస్తే పడుకున్నారు. నాలుగు బెడ్స్ దాని తర్వాత ఒక అతనికి 104 105 టెంపరేచర్ ఉంది. కొంచెం టాక్సిక్ గా ఉన్నాడు. చూశాను, ఆయన నీకు చాలా హై టెంపరేచర్ ఉంది, మరి నీకు మందు ఇవ్వకపోతే ఎలాగ, నేను మందు తీసుకోను. మందు తీసుకోకపోతే ప్రాణం పోతుంది, ప్రాణం పోతేనా పర్వాలేదన్నాడు. పోతే మాకు చాలా పర్వా, మేము ప్రాణం పోగొట్టకూడదు, ఇవ్వాలి అని చేత నువ్వు మందు తీసుకోవాలి. మిగతా వాళ్ళందరినీ నేనే ఇబ్బంది పెట్టలేదు, మరి నీ జ్వరం తగ్గాలి కదా, జ్వరం తగ్గడానికి నువ్వు మందు తీసుకో అని. నా లాయర్ రావాలన్నాడు. నువ్వేం మందు ఇస్తావో నాకు తెలీదు అంటే లాయర్ని పిలుస్తాను, ఆ లాయర్ ఎక్కడి నుంచో వచ్చే లోపల నువ్వు టపావా కట్టేస్తే ఏం చేయాలి, నీకు 105 టెంపరేచర్ వచ్చేసింది అని చేత ముందరు మందు తాగి తర్వాత లాయర్ తీసుకొద్దాం అన్నాను. ఏమనుకున్నాడో అంటే ఇప్పుడు చాలా సౌమ్యంగా సరదాగా కాన్వర్సేషన్ ఇది, అంటే ఒకటి బెదిరించడము అలా ఏం లేదు. లాయర్ వచ్చే లోపల నీకు ప్రాణం నిలవాలి కదా మరి, అంటే కొంచెం మందు తీసుకో, నీకు టెంపరేచర్ తగ్గుతున్నప్పుడు లాయర్ని తీసుకొద్దాం, ఈ లోపల నీకు ఫోన్ చేయిస్తాను. తీసుకున్నాడు. తీసుకున్నాక అందరినీ చూశాను. చూసి అప్పుడు నేను చెప్పాను, మీరెవరో నాకు తెలీదు, మీకు జబ్బుగా ఉందని మా దగ్గరికి వచ్చారు, మా పరీక్షలు మేము చెయ్యాలి, మా పరీక్షల్లో మీకేమీ లేదంటే ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని అట్టే పెట్టం, కానీ అంతవరకు ఎవరికైనా ఒంట్లో బాగుండలేదని మేము అనుకుంటే మా కోసమని మీరు మందులు తీసుకోండి, లేకపోతే ఇంతమంది జవాబు చెప్పాల్సి వస్తుంది, తప్పకుండా మిమ్మల్ని అందరినీ, మీకేం లేకపోతే మీకు కాలరా లేదని నేను డిశ్చార్జ్ చేస్తాను, ఆ పరీక్ష చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, మీరందరూ చాలా మంచివాళ్ళు, మాతో కోఆపరేట్ చేయండి, నాకు తెలుసు మీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదని, మాకు కూడా మీరు రావడం ఇష్టం లేదు, పేషెంట్లు రావాలని మేము కోరుకోం, కాబట్టి ఎప్పుడైతే ఈ 104 టెంపరేచర్ మనిషిని ట్రీట్ చేసి అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, అయ్యో వీళ్ళు నిజంగానే మన బాగా చూస్తారు అంటే జైల్ ట్రీట్మెంట్ కి హాస్పిటల్ ట్రీట్మెంట్ కి
ఓషన్ ఆఫ్ డిఫరెన్స్.
అన్ని హాస్పిటల్స్ లో అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, అంటే స్వతహాగా చెప్తున్నాను, క్రిమినల్ అనగానే వాడిని బాధ పెడతారు మామూలుగా, లేకపోతే అవాయిడ్ చేస్తారు, అందుకని వాడు కూడా మనిషి అని అనుకో. అది స్వామి దగ్గర నుంచి నాకు నేను నేర్చుకున్న పాఠం అండి. ఎటువంటి ఎవ్వరూ కూడా చెడ్డవాళ్లు కాదు, అందరిలోనూ ఆ ప్రేమే ఉంది అన్నది మనలో దృఢంగా ఉన్నప్పుడు అవతల వాడి మీద మీకు ప్రేమ వస్తుంది, ద్వేషమో భయమో ఎందుకు వస్తుందండి, రాదు కదా. ఆ శక్తే నన్ను ఇక్కడ కాపాడింది, లేకపోతే వాళ్ళందరూ నన్ను తోసేస్తే నేను ఎక్కడో పడి ఉండేదాన్ని. ఈ అంటే ఏమిటి, ఆ ప్రేమ శక్తి. స్వామి చెప్పారు కదా, దుష్ట శక్తులన్నిటికీ ఆయుధం ప్రేమాయుధం చాలా శక్తివంతమైంది, అది చాలా ప్రూవ్ అయింది. అందులో అంతా టెర్రరిస్ట్ వాళ్ళు, కానీ ఆ సౌమ్యము, వాళ్లతో కోఆపరేటివ్ గా మాట్లాడడం, ఒక విధమైన వాళ్ల ఆరోగ్యమే నాకు ముఖ్యము, వాళ్ల లక్ష్యాలు కాదు అన్నది వాళ్లకి నేను నిర్ధారణ చేసినప్పుడు నిజంగా తర్వాత వాళ్ళు అన్నిట్లో కోఆపరేట్ చేశారు. ఎవరికి కాలరా పాజిటివ్ కాదని చేశాం, డిశ్చార్జ్ చేసినప్పుడు అందరూ నమస్కారాలు పెట్టి వెళ్ళారు. మరి ఇక్కడ ఎలా మేనేజ్ చేశానంటే, అందరం లేడీస్, మాకు ఏ సపోర్టు లేదు, అంత టెర్రరిస్ట్. అప్పుడు అనుకున్నాను, స్వామి నిజంగా ఆ ప్రేమతత్వాన్ని మేము అర్థం చేసుకుని దాన్ని సరియైన టైంలో క్రమమైన పద్ధతిలో ఉపయోగిస్తే జయం మందే. అందుకంటే ఈ రెండు అనుభవాలు స్వామి యొక్క ప్రేమ. స్వామి కూడా అలాగే కదండి, ఎంత దుర్మార్గుడైనా స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు అలా
ప్రేమ వల్లే,
అది ఆయన మనకన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి అంత కష్టం లేదు, ఆయన అవతారం కాబట్టి మనం కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. కానీ నా దృష్టిలో ఈ ప్రేమ అన్నది ఎక్కువ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మనం ఎటువంటి కార్యమైనా సాధించవచ్చు. అది ఆఫీస్ కానివ్వండి, బాస్ అవ్వనివ్వండి, ఎంతో దుష్టశక్తులు ఉంటాయి ఒక వృత్తిలో, ముఖ్యంగా జలసీ ప్రమోషన్స్ లో. ఇది మనకి వెనకాల చాలా ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఇదన్నిటికీ కాపాడేది నా దృష్టిలో స్వామి యొక్క ప్రేమతత్వం. అది నేను నేర్చుకున్న పాఠం, అదే ఇప్పటికీ నేను ఫాలో అవుతాను. నేను చెప్పవలసింది స్వామిని గురించి, నేను అద్భుతాలు ఆయనకి సహజం, అది స్వాభావికం, వాటికి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు, అది ఆయనతో పాటు వస్తాయి అవి. కానీ ఆయన చెప్పేది ఏమిటి, అది ఏ విధంగా మనం, స్వామి అవతరణ కూడా సమాజాన్ని బాగు చేయాలని కదండి, అది మనం ఒక్కొక్కళ్ళు అందులో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. అది ఏ విధంగా చెయ్యాలి అంటే స్వామి చెప్పిన సూక్తులు మనం ఫాలో అవ్వాలి
ఆచరణలో.
అందులో చాలా సులభమైంది ప్రేమ, డబ్బులు ఇచ్చి ఎవరిని సహాయం చేయలేము, అధికారం చూపించి చేయలేము, పెద్ద పెద్ద ఎత్తుని మనం కార్యక్రమాలు చేయలేము. మనకు ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా మీరు సామాజిక సేవ చేయాలంటే స్వామి చెప్పిన ప్రేమ సేవ, దీనికి దైవ బలం ఉండాలి, భక్తి విశ్వాసాలు ఉండాలి. విశ్వాసం తగ్గిపోతే ఏమి ప్రయోజనం లేదు, అచంచలమైన విశ్వాసం ఉండాలండి. అంది నాకు చాలా అనుభవం, స్వామిని అంత నమ్మాలి. లేకపోతే క్యాన్సర్ వచ్చిన మనిషిని చాలా క్లిష్టమైన పరిస్థితులు, నాకు ఆపరేట్ చేసిన ఆవిడ చాలా ఫేమస్ లేడీ, డాక్టర్ శాంత, వి శాంత అని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆవిడ గొప్ప, ఆవిడ మొన్న పద్మవిభూషణ్ వచ్చింది. ఆవిడ నాకు ఆపరేట్ చేయాలి, ఆవిడతో కొంత రీసెర్చ్ వర్క్ లో మాకు సంబంధం ఉంది. నన్ను టేబుల్ మీద పెట్టారు అంటే ఒకటి, నాకు ఇప్పుడు ఓపెన్ చేయనా వద్దా అని సందేహంగా ఉంది అంది. అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నే లోపల ఏం పర్వాలేదు మేడం, మీరు ప్రొసీడ్ అవ్వండి. నేను స్వామిని నమ్మాను, స్వామిని తెలుసుకుంటేనే ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ స్వామి ఏదైనా మార్చేయగలరు కదా, దానికి మీరు ఎంత పుణ్యం ఎంత అనుగ్రహం సంపాదించాలి. ఒక కర్మ తీసేయాలంటే స్వామి కూడా సులభంగా ఏం తీసేయరు, అందరికీ మనకు కూడా బ్యాంకులో నీకు బ్యాలెన్స్ ఉండాలంటారు. ఆ బ్యాలెన్స్ మనం ఎప్పుడూ అట్టే పెట్టుకోవాలి, పుణ్యకార్యాలు చేయాలి. నాకు జపతపాల కన్నా సేవలోనే ఎక్కువ విశ్వాసం, అది బెస్ట్ మెథడ్. ఇంకొకళ్ళకి మనం చేసి వాళ్ళకి ఏ విధమైన సేవ అయినా పర్వాలేదు, అది డాక్టరే కావాలని నేను ఎప్పుడు అను. ఆ విధంగా మనం సమాజాన్ని ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు. ఇవి నా అనుభవాలు.
చాలా చక్కగా చెప్పారు లక్ష్మి గారు. మరి మీ విలువైన సమయాన్ని ఇంతసేపు మా కోసం కేటాయించి స్వామి స్టూడియోకి వచ్చి మీ అనుభవాలను పంచుకున్నందుకు మా రేడియో సాయి బృందం తరపు నుంచి, మా శ్రోతలందరి తరపు నుంచి సాయిరామ్ అండి.
నేను కూడా చాలా కృతజ్ఞతాభివందనాలు చెప్పుకోవాలి మీకు, అంతకన్నా ఎక్కువ స్వామికి. స్వామి ఇటువంటి అవకాశం నాకు ఇచ్చారంటే అది వారి అనుగ్రహం అంతే
సాయిరామ్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వీరం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారని మనవి చేసుకుంటున్నాడు. మరి ఇంతటితో గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. సాయిరామ్.
ఏకంకార సత్నాం కర్తా పూరక నిర్పార నిర్వైర అకాల మూర్త అర్జుని శభం గురు ప్రసాద జప ఆద సచ్చ జుగాద సచ్చ హై భీ సచ్చ నానక హోసీ భీ సచ్చ.
గోపాల జయ జయ రాధారమణ హరి
పడమదిగో